చికిత్సా విజ్ఞానము, మెడిసిన్ వైద్య విధానము పరాకాష్ఠకందుకుంది. హార్ట్ మార్చేయగలరు, అంగాలు మార్చేయగలరు, ఎదుర చేసేయగలరు. ఈ మొత్తము కూడా ఈనాడు ఉన్నటువంటి వైద్య విధానం కానీ, ఈనాడు ఉన్నటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ యొక్క పరాకాష్ఠ అంతా కూడా 7లో 7, 7లో 6, 7లో 5 కి మాత్రమే సంబంధించినవి. అంటే అర్థమైందా మీకు? అర్థమైన వాళ్ళు ఎంతమంది చేతులు పెట్టారు? అర్థమైంది కదా? మీరు అబ్బమ్మ చూడండి, అర్థం ఉన్నవాళ్ళు. మీకు ఎదురకుండా ఉన్నటువంటి చార్ట్లు అన్నిటికంటే పైన ఆది అని రాసింది. అందరికి కనిపిస్తున్నది? దాని తర్వాత అనుపాదక అని రాసింది అది. దాని తర్వాత ఆత్మ అని రాసింది. దాని తర్వాత బుద్ధి. అర్థవంతంగా అర్థండి అందరు. బుద్ధి తర్వాత మనస్సు, మనస్సు తర్వాత కామం, దాని తర్వాత స్థూల. మొత్తము ప్రకృతి ఈ 7 భాగాలుగా విభజింపబడి ఉన్నది. అదే అర్థం చేసుకోండి. ఆ 7 భాగాలు ఏమిటి అన్నది తర్వాత. అంటే ప్రకృతిలోని భాగాలు మొత్తం ఎన్ని అంటే ఆది, అనుపాదక, ఆత్మ, ప్రస్తుతం మనిషి స్థూల జగత్తుల్లో ఉన్నాడు. అంతకంటే ఎక్కువ వాడికి తెలియదు. వాడికి తెలిసింది ఏంటంటే స్థూల జగత్తు. కానీ స్థూల జగత్తు కూడా వాడికి పూర్తిగా తెలియదు. వాడికి ఎంతవరకు తెలుసు అంటే స్థూల జగత్తులో కింద ఉన్న 3 భాగాలు మాత్రమే తెలుసు. అంటే స్థూల, ద్రవ, వాయు, వీటి గురించి మాత్రమే ఈనాడు వైద్యాల గురించి తెలుసు. కానీ మనము నేర్చుకోబోయేటటువంటి విద్యా విధానం ఏం చెప్పింది అంటే, స్థూల జగత్తులని ఇంకా 4 తలాలు మీకు తెలియాలి. ఈ 4 తలాలు స్థూల జగత్తు అనేటటువంటి దానికి మనం ఎలా వస్తాము అంటే, ముందు 7 అధ్యాయం కదా చెప్పండి పేర్లు వాటి. ఎవరికి పెట్టి వాడు చెప్తే పద్ధతిగా చెప్పండి. 1 క్లాస్ లో 2, 2, 4 అలాగా చేత పెట్టి చెప్తా. దాని చెప్పండి ఒకే గుర్తుకుతో ఆది, అనుపాదక, ఓకే. మీరు లేట్ అయ్యారు, వీళ్ళతో పాటు గుర్తు కలగలేదు. ఏమీ లేదు. ఇది మీకు ఎంత నలిగితే అంత నేను ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది నల్ల ఎక్కడ అందరూ ప్రక్రియ చేయలే కదా. ఇందులో ఆదిలో మళ్ళా 7 భాగాలు ఉంటాయి, అనుపాదకలో మళ్ళా 7 భాగాలు ఉంటాయి, అలాగే 7 తలాలలో ప్రతి తలంలో 7 భాగాలు ఉంటాయి. మొత్తం మీద ఇస్తుంటే ఏడు 49. ఈ 49 మరుద్గణాలు అంటాం. ప్రకృతిలో మరుద్గణాలు అని దీని పేరు. ఇంకంటే మరుత్ అంటే మా రుత ఎడవద్దు. అంటే నీకు 49 తెలిస్తే నీకు ఏడుకుండదు, ఆనందంగా జీవిస్తారు. అందుకనే వాటిని మరుద్గణాలు అంటాం. ఇంతవరకు చేయడం ఉంది కదా. ఇప్పుడు ఆ నాతో పాటు నా స్పీడ్ తోనే అంటే ఆది, అనుపాదక, కదా. ఇది ప్రతి దాంట్లో ఇదే పేరుతో 7 భాగాలుగా ఉంటాయి. అంటే ఆదిలో ఆది, ఆదిలో అనుపాదక, ఆదిలో స్థూల, 7 భాగాలు. అనుపాదకంలో కూడా 7 భాగాలు. అనుపాదకంలో ఆది, అనుపాదకంలో అనుపాదక, అనుపాదకంలో బుద్ధి, సారీ ఆత్మ. అలాగే స్థూలంలో వచ్చారనుకోండి, స్థూలంలో ఆది, స్థూలంలో అనుపాదక, స్థూలంలో ఆత్మ, స్థూలంలో బుద్ధి, స్థూలంలో కామ. క్లియర్? ఇది నామల్. ఈ పదాలు ఇచ్చేయాలి. ఈ పదాలతో పాటు సాంఖ్య యోగము అని భగవంతుడు అర్జునుడికి 7వ అధ్యాయం మన భగవద్గీతలో 2వ అధ్యాయాన్ని చెప్పాడు. ఆ సాక్షి ఎవరి ఈ సంఖ్యాశాస్త్రాన్ని అప్పుడు ఇక్కడ వీటికి నెంబర్స్ ఇస్తాము. ఆది అంటే 1, 2లా అంటే 8. ఇంకా అర్థమైంది కదా ఏంటంటే ఇంతటి 7లో 1 అంటే ఏంటి, ఆదిలో 6. 7లో 7 అంటే ఏంటి, ఇది క్లియర్గా అర్థం కదా. ఇది అదో ఇంకా మనం ముందుకండి. ఇందులో ఆది గురించి మనం ఏం మాట్లాడలేము, అనుపాతక గురించి మనం ఏం మాట్లాడినాం, ఆత్మ గురించి కొంతమంది మహనీయులు మాత్రమే మాట్లాడగలరు. ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడు సరిపరిచే వాళ్ళు మాట్లాడగలరు, కానీ వాళ్ళు కూడా ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా అనుపాతక ఆది కళాల గురించి మాట్లాడలేదు. అందుకని ఏమన్నారంటే అబౌట్ విచ్ నథింగ్ కెన్ బి సెడ్, దేని గురించి అయితే ఏం చెప్పబడదు అన్నది ఆ కళలు. అంటే అంటే మీకు చెప్పారు అంటే ఆ తల నుంచి కింద పడ్డట్టే లెక్క. వాళ్ళ అర్థమంతా నేను చెప్తున్నాను, ఆ తలని గురించి మీరు మాట్లాడాలి అంటేనే అర్థం ఏంటి అంటే మీరు మాట్లాడలేదు అంటే పడిపోయింది అర్థం. అందువల్ల ఆ తలాల గురించి మాట్లాడితే ఏంటంటే మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మం అని చెప్తాం. ఇంకా అక్కడ మాట్లాడేది లేవు, మాటలతో చెప్పబడేది ఏం లేదు. అంతేత దయచేసి మాటల ద్వారా మనం ఆ కళాలని అర్థం చేసుకోగలము అనేది మర్చిపోండి. వేదాలు చదివినా ఉపనిషత్తులు చదివినా ఎంత గొప్ప యోగి పుంగవుడు మీకు చెప్పినా దాని గురించి చెప్పలేడు. ఇది క్లియర్? అంటే ఈ 3 తలాల గురించి మీరు మాట్లాడలేదు. ఏ 3 తలాల గురించి? ఆది, అనుపాతక, ఆత్మ. ఈ 3 తలాల గురించి మీరు మాట్లాడలేరు, అనుభూతి చెప్పలేదు, తేడా చెప్పగలరు. నాకు రజనీ కొంచెం టైం తీసుకునేది, నాకు రజనీ చెప్పిన ఒక కథ గుర్తొస్తుంది. రజనీష్ ఒకసారి కడుపు నొప్పి వచ్చింది, నేను క్లాస్ నుంచి వెళ్ళిపోతాను సార్ అని లెక్చర్ వెళ్తే చెప్పాడు. లెక్చర్ గట్టి చేస్తే చెప్పాడు 4వ క్లాస్ 5వ క్లాస్. రజనీష్ చెప్తాను మీరు అంటే చూపించాలంట వాళ్ళు కట్టు చూపించగలం అంటే నేను నమ్మనంట. నెక్స్ట్ డే ఏం చెప్పాడు వచ్చో ఆ టీచర్ వెళ్తున్న తరగతి పెట్టి ఇంటితో వాళ్ళు తలపడలు కొట్టాక బ్యాంక్ ఏం చేసి తెలుసుకుని అబ్బా అమ్మా అంటూ వచ్చాడు. తెలియదు వీడి పనులకు వచ్చాడు ఏంటి ముడుగుతున్నారు అంటే దెబ్బ తగ్గింది నెప్పుకోదు చూపించండి చూపించలేదు మరి నన్ను కడుపు నెట్టి చూపించుకున్నావుగా పడటం మీద మనమే చాలా విషయాలు చూపించాలండి. అంతేక సోకాల్డ్ సైంటిస్ట్ మేము ల్యాబొరేటరీలో చూస్తాము చూడలేదు కానీ చెయ్యి చూడవచ్చు ల్యాబొరేటరీలో అది వేరే విషయం. ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఫిజిల్టే చెట్లు కూడా స్పందిస్తాయి అని బోర్డు చూపించే విషయాలు వేరే విషయం. కానీ నా పాయింట్ అర్థమైంది అని కొన్ని విషయాలు మనం చూపించాను, మేము అక్కడ చూపించగలం. అంతేత ఆది తలము అనుపాదక తలము ఆత్మతలము గురించి అనుభూతి మాత్రమే చెందగలం. ఈ 3 తలాలు కాక ఏ తలం ఉంది ఇప్పుడు? బుద్ధి. బుద్ధి కిందన 3 ఉన్నాయి, మనస్సు, కామ. ఇది పై 3 కింద 3 అంటే మీరు కింద ఎదిగాలన్నా బుద్ధి ద్వారా బుద్ధిపూర్వకంగానే ఎదగలరు, పైకి వెళ్ళాలన్నా బుద్ధిపూర్వకంగానే వెళ్ళగలరు. ఇది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు తాగులు తాగాలనుకున్నా బుద్ధిపూర్వకంగానే తాగారు. మీకు తెలిసిన నాకు తెలుసండి మీకు చాలా మంచిది కాదు, చాలా ప్రమాదకరం అయింది, అయినా నువ్వు బుద్ధిపూర్వకంగానే తగ్గుతావు. అంటే ఇక్కడ బుద్ధి అనేటటువంటి పదానికి మీరు ఇచ్చుకోవాల్సినటువంటి నిర్వచనం ఏంటి అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్.
ఆ డెసిషన్ ఏదైనా కావచ్చు. పాజిటివ్ అంటే మంచి దానికైనా నువ్వు డిసైడ్ ఓటు వేయచ్చు. కానీ ఇఫ్ యూ డిసైడ్ దట్ ఈస్ గుడ్ థింగ్. అంటే ఎవడు కూడా ఫెయిల్ అయ్యాడు అంటే బుద్ధిపూర్వకంగానే ఫెయిల్ అయ్యాడు అని అర్థం. ఇది ఒప్పుకుంటారు స్టేట్మెంట్ ఒప్పుకోండి. ఏ క్లాస్లో అయినా ఇంక్లూడింగ్ ఫిఫ్త్ క్లాస్ మీరు నేర్చుకోము అంటే నేర్చుకో, నేర్చుకోగలము అంటే అంచేత ఆ బుద్ధి చాలా ముఖ్యమైనది కనుక మన డెసిషన్స్ ఇంపార్టెంట్ ఇవ్వటం లేదు. హోటల్ వెళ్దాం, మీరు మీ పిల్లలకి వాళ్ళకి చాలా జాగ్రత్తగా అర్థమైతే చెప్పుకోండి. ఎందుకు చాలా మీతో చెప్తాను, హోటల్ వెళ్దాం లేకపోతే ఫ్రెండ్స్ హోటల్ వెళ్ళారు ఆల్రెడీ నీ ఇచ్చుకోండి, నీ ఇచ్చుకోండి, నీ హోటల్కి డబ్బిచ్చి మీరు తినబోతున్నారు, నీకు కావాల్సింది ఆర్డర్ ఇవ్వచ్చు కదా. అంటే ఇంటెన్సివ్నెస్ హెస్ గ్రెట్ యువర్ లైఫ్. మన జీవితాలలో డెసిషన్ ఏం లేదు, పోస్ట్పోన్. డెసిషన్నెస్ ఎప్పుడు వస్తుందో మీ జీవితాలు మీ కంట్రోల్లోకి వస్తాయి, అంతవరకు మీ కంట్రోల్లోకి రావు. తాగుబోతున్నాడు, నేను తాగుతాను ఎవరన్నా డిసైడ్ చేసేస్తున్నాడు. ఇంకా వాడి జీవితాన్ని నేను ఆపడేస్తున్నా వాడు తాగుతున్నా. సిగరెట్ స్మోకింగ్ ఇంజ్యూర్ చేస్తే నేను ముద్దలు వేసుకుంటా కూర్చోండి ఆపగలరా? నేను గవర్నమెంట్ జీవో పాస్ చేసి తాగుడు బ్యాన్ చేస్తామండి అంటే పెర్మిట్ తెచ్చుకుంటారు. వీడు తాగకపోతే బతకలు 7 రోజులు పెర్మిట్ తెచ్చుకుంటారు. ఇంకేం చేస్తాం? రూల్స్ వల్ల ఏం జరగవు, గవర్నమెంట్ వల్ల ఏం జరగవు. ఏది జరిగినా కూడా నేను డిసైడ్ చేసుకుంటేనే జరుగుతుంది. అందరి ముందు ముందు నేర్చుకుంటే తప్ప ఈ నూతన విద్యా విధానంలోకి అడుగు పెట్టలేదు. ఒక టీచర్ వచ్చి ఏం చెప్తారు కుదరదు. నన్ను చాలా మంది అంటారు, మాస్టర్ మీరు కరపట్టి చెప్పండి. కరపట్టి చెప్తే అది లోవర్ మైండ్ అయిపోతుంది. అది కాదు కదా పాయింట్ అర్థమవుతుందా, భాష అర్థమవుతుందా నాకు. అంచేత మొత్తము కూడా ఈనాడు ఉన్నటువంటి మానవ జాతి యొక్క అదృష్టం ఏంటి అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ టెక్నాలజీ ద్వారా మీకు డిసైడ్ చేసుకునేటటువంటి మనస్సు పుట్టించుతున్నారు. అడ్వర్టైజ్మెంట్ లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే వృత్తిని ఎందుకు దాన్ని ఒప్పుకుంటున్నారు అంటే అడ్వర్టైజ్మెంట్ లో దేనికి చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఏం జరుగుతుంది అంటే యు ఆర్ ఎబుల్ టు డిసైడ్. నేను మిక్స్ కొట్టానా, అమృతాలు నేను కొట్టానా, యూ కెన్ సెట్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే అడ్వర్టైజ్మెంట్ ని మీరు ఆ యాంగిల్ లో చూడండి. నేను మా వాళ్ళని ఏమడుగుతున్నాను ఇప్పుడు అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ ఎలాగైతే వాళ్ళ ప్రోడక్ట్ ని కొనమని మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారో. మీరు మన విద్యా విధానాన్ని అర్థం చేసుకోండి, నేర్చుకోండి అని అడ్వర్టైజ్ చేయగలగాలి. మీరు అడ్వర్టైజ్ చేయలేకపోయారు అనుకోండి, అసలు విద్య మీకు రాదు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఇట్సెల్ఫ్ మీ హెల్పింగ్ డెసిషన్ డిసైడ్ చేసుకునేటటువంటి దానికి దోహదపడేది అడ్వర్టైజ్మెంట్. అంతేత నిజంగా అడ్వర్టైజ్మెంట్ కి ఆధ్యాత్మిక భాషలో చెప్పుకోవాలంటే జియో యోన విశోదయా అనే పదానికి అది అభిప్రాయం. నా బుద్ధి ఈ మార్గంలో విడుగాట అని కదా నువ్వు అంటున్నావు. అడ్వర్టైజ్మెంట్ వాడు ఏం చేస్తున్నాడు, నీ మార్గం కాదు నా మార్గంలోకి రా. ఇది హిందీలో పడుతున్నాడు బాబుజీ. తక్కువ అనుమతి అనుమతి అంటే ఏంటి, కరెక్ట్ చేసేది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం అంటే మీరు సంస్కృతంలో చెప్తేనే గాయత్రి మంత్రం అవ్వదు, వాళ్ళ అర్థం అండి. నా మంత్రం చేస్తున్నా ఇందుకు ఇదంతా చెప్పుకొస్తున్నాను. ఏ విధంగా వస్తే ఆ 7 తలాలకి మధ్య బుద్ధి ఉన్నదో, పూర్ణములో బుద్ధి ఎక్కడ ఉన్నది. మళ్ళీ జాగ్రత్తకి క్వశ్చన్ అర్థం చేసుకుని జవాబు ఇవ్వండి. ఆది చెప్పండి, ఏడు తరాలు. ఈ 7 తరాల్లో మిడిల్ ఏంటి,
స్థూలంలో మళ్ళీ ఏది ఉన్నాయా? అది స్థూలంలో, అది స్థూలంలో అనుపాదిక కదా. అంతేత స్థూలంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ లేయర్ ఏది? ఏంటది నెంబర్ చెప్పండి. ఏడులో క్లియర్ 7.4 ఎక్కడుంది? అక్కడ దాన్ని ఏదైనా పేరిస్తారేమో చూడండి. స్థూలంలో చూసుకోమ్మా, తొందరగా లేదు, స్లో స్లో లేదు. ప్రొజెక్ట్ చేయలేదా అది అక్కడికి వెళ్తుందా? ఇథరిక్ 1, ఇథరిక్ 2, ఇథరిక్ 3, ఇథరిక్ 4 అంటే అర్థం ఏంటి? డెన్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఈ గ్యాస్ తర్వాత ఇథరిక్ 4, ఇథరిక్ 3, ఇథరిక్ 2, ఇథరిక్ 1 అంటే ఇథరిక్ 1, 2 తిరిగి వెళ్ళాలన్నా, లేకపోతే గ్యాసియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్ కి వెళ్ళాలని ఈ ఫోర్ ని పట్టుకోవాలి. ఈ లాజిక్ అంటే అంతట స్థూల జగత్తులో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈ ఫోర్. ఇథరిక్ దానికి ఎందుకు పేరు ఇవ్వడానికి నీకు ఈ ఫోన్ పెట్టారంటే దాని మీకు భాష లేదు, మనం నేర్పాలి ఇంత మనుషులకి. అంతేత మనము చేసేటటువంటి ప్రయత్నము మొత్తము మానవ జాతి నిర్ణయాత్మక స్థలానికి తీసుకువచ్చేటటువంటి విద్య మనం నేర్చుకోబోతున్నాం. డి యు థింక్ హౌ గ్రేట్ ఇట్ ఈస్? మీకు ఆ భావం అర్థమవుతుంది ఎంత గొప్ప విషయం మనం నేర్చుకోబోతున్నాం అంటే మానవ జాతి నిర్ణయించుకోవాలి. కానీ మానవ జాతి ఎప్పుడు నిర్ణయిస్తారు? లీడర్స్ నిర్ణయిస్తారు. తెలంగాణ రావాలా వద్దా అనేది నాకు తెలిసి తెలంగాణ ప్రజలకి పట్టదు, ఆంధ్ర ప్రజలకి పట్టదు. ఇలా నాకు రావాలి వదిలేమవుతుంది. ఎవడు వదిలితే ఆ ఫ్యూ పీపుల్ వాళ్ళు తీసుకోరు. పీపుల్ దే డిసైడ్ ఫర్ యూ. మీరు వాళ్ళు చూస్తే అందుకు వాళ్ళ పీపుల్ వాళ్ళని మీరు తెలుసుకున్నారంటే దే డిసైడ్. నువ్వేం అనలేవు, నువ్వు ఎన్ని కబుర్లు పెట్టుకున్నా ఏమి చెప్పినా ఇప్పుడు తెలంగాణ వచ్చింది అంటే నీ కోరికలు వస్తున్నాయండి. నువ్వు అపోజ్ చేసినా నేను అపోజ్ చేసానికి వ్యాధి లేదు. ఏంటండి మాస్టర్ ఈ చెత్త అంతా మాకు నచ్చదండి? వస్తే వెంటనే విన్నాను ఇంకే తండ్రి నువ్వు ఈ ఫోర్ లో లేవు. ఈ ఫోర్ లో కనుక నువ్వు ఉంటే నీ చేసానికి వ్యాధి లేదు. ఈ ఎడ్యుకేషన్ అర్థం అవుతుందా? ఇంజనీరింగ్ విద్యా విధానం నేర్చుకున్నవాడు ఇలా కట్టలే మాస్టారు, మీరు ఇంకోలా పెట్టాలి అంటే నేను ఏం చెప్తాను? నేను మాస్టర్ని కనుక చేయగలనా? లేకపోతే ఎందుకు వాటికి ఎక్కడైతే చేస్తాను? ఇంజనీరింగ్ లో నిర్ణయించుకునే హక్కు ఉంది వాడికి, మెడిసిన్ లో నిర్ణయించుకునే హక్కు ఉంది. అలా ఎవరు చేయలేదు. కానీ మొత్తము మానవ జాతి యొక్క భవిష్యత్తు నిర్ణయించేటటువంటి వ్యక్తులు ఏ తరంలో ఉండాలి? ఇంజనీరింగ్ కాదు, ఏ తరంలో ఉండాలి వాడు? ఈ ఫోర్ లో ఉండాలి. ఈ ఫోర్ లో ఉన్నటువంటి వ్యక్తి ఏది నిర్ణయించే అది జరుగుతుంది. ఇంతవరకు క్లియర్ గా ఉంది కదా. కానీ నువ్వు ఈ ఫోర్ లోకి ఎప్పుడైతే నువ్వు ప్రవేశిస్తావో ఆటోమేటిక్ గా నువ్వు బుద్ధి తలానికి కూడా ప్రవేశిస్తావు. కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ చెప్పాను కదా, ఆదిలో ఆది ఉంటే అన్ని ఆదుతలాలు ఇంకపోతాయి. అంటే ఎన్ని ఆదుతలాలు అంటే అనుపాదకాలు ఆది, ఆత్మలో ఆది, స్థూలలో ఆది కూడా. అంటే స్థూలలో ఆది గురించి వెళ్ళగలిగితే ఆది పెట్టుకోవచ్చు. కానీ స్థూలంలో మనము ఫైల్లోనే ఉన్నాం. స్థూలంలో ఫైల్లో ఉన్నాం. ఎంత క్లియర్? మనసులో ఉన్నాం స్థూలాలు. ఈ లాజిక్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఇది పక్కన పెట్టండి, తర్వాత వాళ్ళు చూస్తారు ఇస్తారు మీకు. ఇవి క్లియర్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి అక్కడ మూడు త్రిభుజాలు ఉన్నాయి శ్రీచక్రాన్ని పెట్టింది అందుకునే. కానీ యాక్చువల్ గా శ్రీచక్రంలో 9 ట్రయాంగిల్స్ ఉన్నాయి. కానీ మీరు దాని గురించి వెళ్ళి కాకండి,
ప్రస్తుత అనుపాత ఘాతాలలో ఒక త్రిభుజం ఉంది. కనిపిస్తుందా? ఇది ఆల్మోస్ట్ అనుపాతక యొక్క 7 తలాల్లో ఉంది. గీతను చూడండి, అనుపాతక యొక్క 6 నుంచి ఒక కోణంలో అనుపాతక యొక్క స్థూలంలో తిరిగింది. ఇది క్లియర్? అంటే 2 లో 1 నుంచి 2 లో 7 కి వచ్చింది. అందరికీ అర్థమవుతుంది ఈ భాష? ఈ భాష అర్థమైపోయింది అంటేనే అర్థం మీరు మీకు తగిన వాళ్ళండి. మీకు ఇది అర్థమవుతూ ఉంటే మీకు అసలు గొప్పతనం అర్థమవుతుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నారు మీకు అర్థమవుతుంది అంటే అర్థం ఏంటి? ఇది మీకు ఎప్పుడు ఇదివరకు చెప్పాలి అర్థం ఏంటంటే, మిమ్మల్ని అందరినీ కలిపి విద్య చెప్పేటటువంటి ఒక సెక్టర్ లేదు, అది పెడుతున్నాము. ఆ సేవలు అర్థం చేసుకోండి. ఏంటి డిపార్ట్మెంట్? అది ప్రపంచ మొత్తానికి కూడా సెప్టెంబర్ 11 ఓపెన్ చేస్తున్నాం. ఈ ఓపెన్ చేసేటటువంటి విద్యా విధానం ఈ జన్మకి మాత్రమే ఉంటుందా, అది జన్మకి కంటిన్యూ అవుతుందా? అంటే ఇది మళ్ళీ ఇది కాదు మానవ జాతి. 10 రోజులు మానవ జాతి రిపీట్ అవుతుంది. కానీ యూనివర్సిటీ ఓపెనింగ్ ఫౌండేషన్ ఏమో మదన్ మోహన్ మాలవే ఎప్పుడో పెట్టేది పెట్టుకోవచ్చు. కానీ యూనివర్సిటీ అన్నీ ఉంటుంది కదా. అంతేత ఓపెనింగ్ డే నాడు లేకపోయినంత మాత్రాన ఎడ్యుకేషన్ ఏం ఆగదు. కానీ ఓపెనింగ్ డే నాడు రాగలిగేటటువంటి వాడు రాలేకపోతే రేపు కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ మీకు వస్తే మాత్రం బలే ఆనందిస్తారు. ఎంత అవకాశం లేదు, కావాలని పోగొట్టుకోండి, కావాలని పోగొట్టుకోండి. ఒకసారి గుర్తుంచుకోండి, మీ బంధువులకి వాళ్ళకి చెప్పండి. కానీ ఏమిటి అనడానికి మీకు ఆ ఇంపార్టెన్స్ చూస్తున్నది. సరే, ఆది నుంచి అనుపాదక నుంచి అనుపాదక సెవెన్ అంటే అనుపాదక చూడడం ఒక గీత వచ్చింది. ఇంకో గీత త్రిభుజానికి అనుపాదక ఆది నుంచి మళ్ళీ అనుపాదక స్థూలానికి వచ్చింది. ఈ 2 స్థూల బిందువులు కలిపి ఒక త్రిభుజం ఏర్పడింది. ఇది అర్థమైంది అందరికి? యాక్చువల్ గా మన అందరికీ కూడా ఆ త్రిభుజము ఉన్నది మనందరికీ. కానీ అది ఏంటో భాష్యం కదా. వి కమ్ ఫ్రమ్ దేర్, మన సోర్స్ అది. గోయింగ్ బ్యాక్ టు ద సోర్స్ అంటారే, అర్థమండి. ఓకే, చెప్పండి. మా మీరు వాళ్ళతో చెప్పండి, అనుపాదకాన్ని చెప్పండి. అందుకే అదే ఉంటుంది అని ఒప్పుకోవడం. ఇంకా ఆ దిద్దు అవాన్ మానసు గోచరం, అవాన్ మానసు గోచరం మీరు అనుభూతి చెందగలరు. చెప్పలేదు ఆ 2.1 నేను 2.7 ఇది 2 స్ప్లిట్ అయింది. 2.7 ఎందుకు స్ప్లిట్ అయింది, అది ఏమైంది అది మీరు డిస్కస్ లేదు. అది అనుపాదక తరంగా మాట్లాడలేదు. బుద్ధి కూడా నేను బుద్ధి తరంగా మాట్లాడలేదు. ఈ 4 లెవెల్లో మాట్లాడతారు. ఈ భాష అర్థమైంది అందరికీ? ఇప్పుడు ఇంకో క్యాటగిరీ, ఇంకో త్రిభుజం ఉంది అక్కడ, ఆత్మ బుద్ధి మనస్తంభం. ఆ 3 పాయింట్స్ చూసుకోండి. ఆత్మ 1 లో ఉంది, బుద్ధి 1 లో ఉంది, మనస్సు 1 లో ఉంది. బిందువు అని అంటే ఈ బిందువులన్నీ ఏ తలలో ఉన్నాయి? 6 తలలో ఉంది. ఆత్మ యొక్క 6 తలంలో ఒక బిందువు, బుద్ధి యొక్క 6 తలంలో ఒక బిందువు, ఇది నిజానికి చెప్పాలంటే దేవతా లెవెల్స్ లో ఉన్నటువంటి చేతనం, మన యొక్క దేవతా లెవెల్. అందుకని సోల్ ఇస్ పొటెన్షియల్ డివైన్ అంతలో ఉద్దేశం అండి. వివేకానంద మాట ఎందుకన్నాడు అంటే అక్కడ నువ్వు ఉన్నదక్కడ.
ఆయన తలని ఎక్కడ ఆది తలము
ఇది క్లియర్ అయినట్టుగా దాని గురించి కూడా మనం మాట్లాడలేము. ఆది తల గురించి మనం మాట్లాడలేమని ముందే చెప్పుకున్నాం కదా. నై అని మహాత్ములు చెప్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎవరికి కనిపించదు, సైంటిస్ట్లకి కూడా ఎలక్ట్రాన్ కనిపించదు. కానీ ఎలక్ట్రాన్ అందరు సైంటిస్టులు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు కనుక మనం ఒప్పుకుంటున్నాం. సమాచారం ఏంటంటే సైంటిస్టులు ఎలక్ట్రాన్ చూడలేదు కానీ మనం చూసే ప్రసక్తే లేదు. అలా అనమాట దృష్టిని చెప్పారు ఇలా ఉంది, ఆత్మ బుద్ధి మనసు అనేటటువంటి ఒక త్రిభుజము ఉన్నది. ఇంతకీ త్రిభుజము అనేటటువంటిది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సూర్యుడు ఎంత ఏదైనా స్థిరంగా ఉండాలంటే ట్రైపాడ్ ఉండాలి. రెండు కాళ్ళ మీద వస్తువు స్థిరంగా ఉండలేదు, మూడు కాళ్ళు ఉంటే స్థిరంగా ఉండగలుగుతుంది కదా అదనమాట ఇక్కడ. కానీ దాని గురించి కూడా మీరు చర్చించుకోకండి, చెట్టు యూని కోట్ రాంగ్ కన్క్లూజన్. ఈ చర్చ అనేది పురోగతి వ్యక్తులు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే లాజిక్ ఇస్ వెరీ డేంజర్. ఉదాహరణకు ఒక చిన్న లాజిక్ చెప్పాలి, చాలాసార్లు చెప్తూ ఉంటాను కానీ ఆ లాజిక్ యొక్క భయంకరత్వాన్ని అర్థం చేస్తుంది. గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ లైఫ్, దేర్ఫోర్ గాడ్ ఈజ్ లైఫ్. లాజికల్ గా మీరు ఏం ప్రూవ్ చేశారు కరెక్ట్ అది. అంతేత ఈ విషయంలో చర్చలు విషయం అది అలా ఉంటుంది. ఆత్మ బుద్ధి మనస్సు, ఈ ఆత్మ బుద్ధి మనస్సు నుంచి మూడు గీతలు ఏర్పడి జీవాత్మ ఏర్పడుతుంది. గమనించుకోండి, ఇది మొనాయ లాగే ఉంది కానీ సాక్షరంతో మనస్సు యొక్క ఆవికరణ నుంచి స్టార్ట్ అయింది. కానీ మనస్సు యొక్క మూడవ కథ దగ్గర ఆగిపోయింది. అది త్రిభుజం చూడండి, మొనాయకి దీనికి సామ్యం అర్థం అవుతుంది కదా. మొనాయ నుంచి రెండు గీతలు వచ్చాయి, అవి ఎక్కడికి వచ్చాయి? అనుపాదక 7, అనుపాదక 7 వచ్చి కలిసి చెప్పిన గీత అర్థం అవుతుంది కదా. అదే గీత మానసిక తరంలో, మానసిక తరంలో 358 గీత. ఇస్ ఇట్ క్లియర్? మళ్ళీ చూసుకోండి, అది మనస్సు ఆది. మనస్సు ఆది తర్వాత ఉండేటటువంటి తరం మనస్సు అనుపాదక, దాని తర్వాత మనస్సు ఆత్మ కదా. మనస్సు ఆదిలో బిందు నుంచి రెండు గీతలు, మనస్సు ఆత్మతలంలోకి వచ్చి ఆ రెండు బిందువులు కలిసి త్రిభుజం ఏర్పడింది. ఇదే అర్థం అవుతుంది మనకి. ఇది మీరు అనుభూతి చెందవచ్చు. గురుదేవ అనేటటువంటి పదము దానికే చెప్తాం. అంతేత నీ గురువు ఎక్కడున్నాడు అంటే నీ అంతఃకరణంలో, నీలో ఉన్నాడు, బయట లేదు. బయట చెప్పేటటువంటి ప్రతి గురువు కూడా నేను లోపలికి తీసుకెళ్ళాలి తప్ప బయటకు తీసుకెళ్తే మీరు ఇంకా వెళ్తూ వెళ్తూ ఉన్నారు. అంతర్యాత్ర అంటాం అందుకే దీన్ని. అంతేత మొత్తము మెడికల్ నాలెడ్జ్ క్లాస్లో మీరు కూర్చుని 5 ఏళ్ల పాటు నేర్చుకుంటారు. ఈ మెడికల్ నాలెడ్జ్ చూపించు అంటే మీరు చూపించగలరా? ఎక్కడుంది ఆ మెడికల్ నాలెడ్జ్? లోపల ఉంది. ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఎక్కడుంది? లోపల ఉంది. ఇది కూడా లోపలే ఉంది. క్లియర్? ఇది ఈగో యాక్చువల్ గా దానికి విలువ లేదు. ఇది దేనివల్ల ఏర్పడింది? ఆత్మబుద్ధి మనస్సు వల్ల ఏర్పడింది. అంటే ఈ ఈగో అనేటటువంటి ఆ వస్తువు అనుకో, చేతనత్వం అనుకో, లేకపోతే నేను ఈగో అంటే అర్థం ఏంటంటే అహంకారం. అహంకారం అంటే అహం నేనున్నాను అనే చేతనత్వమే ఆ త్రిభుజం. నేను అని నువ్వు అనగలుగుతున్నావు ఎందువల్ల అంటే ఆ త్రిభుజం నీలో ఉంది కనుక. క్లియర్? అంతేట రమణ మహర్షి నేను ఎవరిని అని తెలుసుకోమని చెప్పిన, ఆత్మజ్ఞానం కావాలి నీకు అని తెలిసినా నేనెవరిని నువ్వు తెలుసుకోవాలి అని చెప్పినా నువ్వు ఎక్కడున్నట్టు ఆత్మలు లేవు. మానసిక తలం యొక్క పై మూడు తలాలలో ఉన్నావు. టెక్నికల్ స్పీకింగ్ బుద్ధిలో కూడా లేదు. పంట కదా, ఇట్ ఇస్ వెరీ క్లియర్. చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటే సాధనలో ఉండేటటువంటి చిన్న చిన్న మెళుకువలు మీకు అర్థమవుతాయి. ఇంతటి మీ అందరికీ కూడా ఆ జీవాత్మ ఉంది, ఈగో ఉంది. ఈగో ఎక్కడుంది? మీ యొక్క మనస్సులో ఉంది. మనస్సు యొక్క ఏ తలంలో ఉంది? పై మూడు తలాల్లో ఉంది. ఇంతవరకు అర్థమైంది కదా. కానీ పై మూడు తలాలు మనం మాట్లాడలేమని చెప్పాం మనం. ఆది అనుబాధక మాట్లాడలేము. ఇంకా ఇక్కడ జీవాత్మ గురించి మనం మాట్లాడలేము. కానీ జీవాత్మ ఆత్మబుద్ధి మనస్సు యొక్క ఏకైకం. ఆత్మబుద్ధి మనస్సు తను ఏ జ్ఞానం పొందాలనుకుంటుందో ఆ జ్ఞానం పొందడానికి నేను అనే ఒక బిందువుని కిందకి పంపిస్తుంది పైతలాల నుంచి. ఈ బిందువు పైతలాల నుంచి పంపించి ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేయాలి అని చెప్పబడటానికి ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కనిపెట్టాడు. మళ్ళీ ఎంతమంది ఐన్స్టీన్ వచ్చి థియరీ ఆఫ్ రిలేటివిటీ కనిపెట్టారు? ఇంకో ఐన్స్టీన్ వచ్చి మళ్ళీ కనిపెడతారా? ఆధ్యాత్మిక జగత్తులో కూడా గురువులు రిపీట్ చేయరు. ఒక గురువు ఏం చెప్పాడో అది ఆ గురువు దగ్గర నేర్చుకోవాల్సిందే తప్ప మీరు ఇంకో ఒకే గురువు దగ్గర అదంతా నేర్చేసుకుంటారంటే కుదరదు. ఉదాహరణ అర్థమైందా మీకు? ఒక గురువు దగ్గర మొత్తం మీరు నేర్చుకోలేదు. కానీ ఆ పై లోకాల నుంచి ఆత్మబుద్ధి మనస్సు నుంచి జీవాత్మ వస్తుంది అని చెప్పి ఆ జీవితాన్ని జీవించి చూపించినటువంటి ఒకే ఒక వ్యక్తి శ్రీరామకృష్ణ పరమహంస. ఆయన తన జీవితంలో చెప్పుకున్నాడు, నేను పై లోకాలలో ఉన్నాను. అలా 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 ధ్యానంలో పై లోకాలకి వెళ్తున్నాను. ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు, నేను ఇంకా పై లోకాలకి వెళ్తున్నాను. ఆ ఋషి తపస్సు చేసుకుంటుంటే ఆయన ఉన్న లోకాల నుంచి పైనుంచి ఒక బాలుడు ఆయన ఒడిలో పడ్డాడు. పడి ఏం చేశాడు? ఆయన గడ్డకి గడ్డ తిప్పి నేను కిందకి వెళ్తున్నాను, నువ్వు కూడా రా. ఆ ఋషి ఎవరు అంటే వివేకానంద, ఆ బాలుడు ఎవరు అంటే రామకృష్ణ పరమహంస. అంటే ఆ బాలుడిని నీకు ఆత్మబుద్ధి మనస్సు అనుకోవచ్చు. ఆ బాలుడి యొక్క ఈగో వివేకానంద. అంతేత రామకృష్ణ పరమహంసని వివేకానందని మీరు సెపరేట్ చేయలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వివేకానంద రామకృష్ణ పరమహంస అవ్వలేదు. ఈగో ఆత్మబుద్ధి మనస్సు అవ్వదు కదా. అందువల్ల ఏం చెప్పాడు? నేను చాలా నేర్చాను, నువ్వు ఎప్పుడైతే నేను ఎవరినో తెలుసుకుంటావు ఇంకా ఈగో ఉంటుంది. ఏముంటుంది? ఆత్మబుద్ధి మనస్సు ఉంటుంది, ఈగో నాయన. ఆ అద్భుతమైనటువంటి సంఘటన కేవలం చిన్న పేరబుల్లో చెప్పించాను. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా అందరూ చెప్పి ఇంకా అది మనం ఇప్పుడు విడమర్చుకుని మన జీవితాలలో ముందు ఈగో దగ్గరికి వెళ్ళాలి, ఈగో తర్వాత ఆత్మబుద్ధి మనస్సు దగ్గరికి వెళ్ళాలి. అది లక్ష్యం. ఈగో మూడు బిందువులు ఉన్నాయి కదా. జీవాత్మలో మూడు బిందువులు ఉన్నాయి కదా. మనస్సు యొక్క ఆది, మనస్సు యొక్క ఆత్మ, మళ్ళీ మనస్సు యొక్క ఆత్మ. మూడు బిందువులు ఉన్నాయి కదా. ఈ మూడు బిందువుల నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ లో మూడు బిందువులు దిగుతాయి. మెంటల్ పెర్మనెంట్ ఐటమ్ అంటాం. మానసిక స్థిరమైనటువంటి పరమాణువు కనిపిస్తాను అందరికి. ఈ మానసిక స్థిరమైనటువంటి పరమాణువు లేక మెంటల్ యూనిట్ ఏ తలలో ఉంది? ఫైవ్ ఫోర్ క్లియర్. మానసిక తలములో ఈ ఫోర్ లో ఉందనుకోవచ్చు మీరు. యాక్చువల్ గా మానసిక తలం యొక్క బుద్ధి తలంలో ఉండదు. సబ్డివిజన్ ఇది క్లియర్. కరెంట్ పోయినా మైక్ ఉంది. కంటిన్యూటీ ఉంది, బుద్ధి బాగా కనిపిస్తుంది. మనసస్సు పరాబుద్ధే ఏ బుద్ధే పరసస్సు సహా అని మెంటల్ యూనిట్ గురించి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. మనసస్సు పరాబుద్ధే, కానీ మెంటల్ యూనిట్ కంటే పైన ఉంది ఈగో. జీవాత్మ మెంటల్ యూనిట్ లో లేదు, మెంటల్ యూనిట్ కంటే పైన ఉన్న మూడు తలాల్లో ఉంది. ఇస్ ఇట్ క్లియర్? అందువల్ల మూడో అధ్యాయం చాలా స్పష్టంగా చెప్పాడు. ఎక్కడ చూసుకోవాలంటే మనస్సు దాటాలని ఆయన, మనసస్సు పరాబుద్ధే, బుద్ధిని కూడా దాటాలి. అంటే ఆ బుద్ధి తనం ఫోర్త్ తనం దాటాలి. అది దాటాక అది ఏముందో ఆ జీవాత్మవి నువ్వు నేను ఒకటే. అక్కడ వెళ్తే ఏమవుతుంది, నీ పూర్వజన్మ సంబంధాలు, ఇతరుల పూర్వజన్మ సంబంధాలు అన్నీ కూడా తెలిసిపోతాయి. తెలుస్తాయి అన్నది నేను కూడా గ్యారంటీగా చెప్పగలను, తెలుస్తాయి అందరి గురించి. అన్నీ తెలియాల్సిన పనులే. ఒకసారి చే కాలేదు అనుకోండి, నిప్పు ముట్టుకుంటే కాలుతుందని మళ్ళీ మళ్ళీ నేను అనుభవించి చేసి చెక్కలే. అంటే ఒక అనుభవం కాదు పూర్వజన్మది, తెలుస్తాయి అని అర్థం చెప్పితే తెలుస్తాయి అంటే తర్వాత ఏమవుతాయని నాకు తెలియదు. బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇజ్ ఇట్ క్లియర్? మెంటల్ యూనిట్ దగ్గరికి వెళ్తే మెంటల్ యూనిట్ ఎక్కడుంది, ఏ లెవెల్లో ఉంది, 5, 4 మనస్సులో బుద్ధి. దాని తర్వాత ఈ ఈగో నుంచే ఇంకొక పెర్మనెంట్ బిందువు వస్తుంది. పెర్మనెంట్ బిందువు అంటే ఏంటి, మీ పరిణామక్రమం పూర్తయింది, మీరు ఆత్మబుద్ధి మనస్సులోకి వెళ్ళేంత వరకు మీతో పాటు ఉంటుంది. అది అది ఉంది కనుకే ఈ పూర్వజన్మల గురించి మనం మాట్లాడగలుగుతున్నాం. అది ఎక్కడుంది, కామమే తలంలో ఎక్కడుంది, ఆది తలంలో ఉంది కదా. యాక్చువల్ పెర్మనెంట్ కానీ ఎక్కడుంది చూసుకోమా, 6-1 లో ఉంది. క్లియర్? అర్థమవుతుందా ఇది? ఇప్పుడు నాకు ఒక సింపుల్ ఫార్ములా గుర్తుంచుకోండి. సూక్ష్మీకరణ చెందుతున్న కొద్దీ శక్తి పెరుగుతుంది. అది తర్వాత లాజిక్ ఆలోచిద్దాం ఎందుకు అంటే, హయ్యర్ ప్లేన్స్ యొక్క శక్తి లోవర్ ప్లేన్స్ యొక్క శక్తి కంటే తక్కువ. రైట్. అంచేత మానసిక పెర్మనెంట్ యాటమ్ స్థలం యొక్క శక్తి కంటే కామమయ స్థలములో ఉన్నటువంటి పెర్మనెంట్ యాటమ్ యొక్క శక్తి ఎక్కువ అని నేనంటే ఒప్పుకుంటారా? అన్ని తలాలు ఒకటే అని చెప్పాను నేను. తూలంలో ఆది అన్నా, ఆదిలో ఆది అన్నా, లెవెల్స్ ఒకటే. యు కెన్ గో దేర్. ఇంచేత మనస్సులో పెర్మనెంట్ యాటమ్ ఏ తలంలో ఉంది, 4 ఉంది. కామమే తలంలో పెర్మనెంట్ యాటమ్ 1 ఉంది. దేని ఎనర్జీ ఎక్కువ? అందువల్ల మీ కోరిక కరెక్ట్ గా ఉంటే మనస్సు దానికి అనుగుణంగా వెళ్ళిపోతుంది. కానీ మనస్సు ఎంత చెప్పినా మీరు లొంగరు. సిగరెట్ తాగాలి అనే కోరిక ఉంది, లాజిక్ చెప్తాం తాగకూడదు. కానీ కోరిక అనేది ఎక్కడి నుంచి వస్తుంది, 6-1 లోకి దానికి ప్రాణం వస్తుంది. మనస్సుకి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది, 4 నుంచి వస్తుంది. కనుక కోరికకి నువ్వు బానిస అయిపోతావు, కోరికలకి నువ్వు లొంగిపోతావు. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? క్వశ్చన్ సార్, డిసైడింగ్ ఫ్యాక్టర్ ని నువ్వు డామినేట్ చేయనివ్వాలి. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, బుద్ధి తలంలో నువ్వు ఎక్కడున్నా దీనికంటే పైన ఉన్నావు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మళ్ళీ నేను చెప్పేది 1-1, 6-1 అలాగా 7-1, ఇవన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ లెవెల్. ఆల్మోస్ట్ అని ఎందుకంటా అంటే, ఇప్పుడు ఆర్బిటాల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు 3rd ఆర్బిటాల్స్ లో 4th ఆర్బిటాల్స్ లో ఉన్నవన్నీ 4th ఆర్బిటాల్ లో ఉన్నాయి, 3rd ఆర్బిటాల్స్ లో ఉన్నవన్నీ 3rd ఆర్బిటాల్స్ లో ఉన్నాయి. SPDF అని చెప్పుకుంటాం కదా. కానీ 3S కంటే 4S పైన ఉంది. కానీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఫోర్ ఎస్ కిందకి వస్తుంది, త్రీ డి పైకి వెళ్తుంది. ఇంతేత ఎస్ కిందది డి, అంతేత కెమిస్ట్రీ యాంగిల్లో హెల్ప్ చేస్తుంది. కానీ మీరు అంత కెమికల్ గా ఆలోచించకండి. మీరు ఎలా ఆలోచిస్తారు అంటే, వన్ అనేటటువంటి దానికి 100 మార్క్స్ ఉన్నాయి పవర్, అంతేత 7-1 లో 100 మార్క్స్, 7-1 లో కూడా పవర్ కి 100 మార్క్స్ చేస్తాం. అలాగే 10 తగ్గించుకుంటూ వస్తాం అనుకోండి, 5-4 లో 10 తగ్గించుకుంటూ వస్తే 5-4 లో ఎనర్జీకి ఎంత వాల్యూ వేస్తావు? 70. అర్థమైంది అందరికీ? 10 తగ్గించుకుంటూ వచ్చాం కదా. 6-1 లో ఎన్ని మార్కులు వేస్తాం? తేడా. అంతేత కోరికలకి ప్రస్తుతం ఆలోచనల కంటే పవర్ ఎక్కువ ఉంది ప్రస్తుతం. కానీ నువ్వు అసలు నీ కోరికలనే తీసి పారేస్తావు అనుకో, అప్పుడేమవుతుంది? కోరిక లేదనుకో, ఆలోచన 70 ఉందా, కోరికలు లేవు కనుక నువ్వు ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది. గురువుని చెప్పింది జరగటానికి కారణం అది, వాళ్ళ కోరికలు లేవు. మీరు కోరికలతో వెళ్తారు కనుక గురువు ఏ మాట పెట్టినా మీ కోరిక తీరిపోతుంది. లాజిక్ అర్థమైందా? మీ కోరికలు ఎలాగో పోవాల్సిందే, 6-1 లో ఉన్నారు. గురువు గారికి పాపం 6 ఏ లేదు అక్కడ, కావే కోరికలనే తడమే లేదు కదా. మీకు మనోమయ తల ఉంది 4, అంటే 70 ఉంది. కామమయ తలంలో 100 మార్క్స్ ఉన్నాయి. గురువు దగ్గరికి వెళ్ళావు, గురువుది ఎన్ని మార్కులు? గురువుది 70. మనోమయ తలంలో గురువుది 70, కానీ గురువుది నీది కలిసి ఎంత అయింది? 70+70. యువర్ కోరిక ఇస్ డామినేటెడ్. గురువు చెప్తే జరిగింది, అందుకు గురువు అవసరం. గురువు అందుకు అవసరం, నీ కోరికలు ఉన్నంత వరకు గురువు అవసరం. కోరిక లేకపోయాక ఇంకా నువ్వే తెలుగు. అందుకే నువ్వు ఏమో, నీకేమో మంచిగా మారాలన్నది, నువ్వు మారలేకపోతున్నావు. ఇంకా నీ 6-1 డామినేట్ అవుతుంది. గురువు దగ్గరికి వెళ్ళావు, గురువుది పాపం 70, కానీ ఆయనకి 6-1 లేదు, కోరికలేం లేవు. నీ కోరిక ఉంది డౌన్ ఫ్లో స్టార్ట్, అది అనుగ్రహం అంటాం. అనుగ్రహం అంటే డౌన్ ఫ్లో కదా, గ్రేస్ కదా. అంచేత నీ మనస్సులో ఉన్నటువంటి 70 మార్క్స్ నీ కోరికలు డామినేట్ చేయకుండా అది 148 అయింది. గురువుది అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం ఎత్పదం దర్శితమైన. గురువు దగ్గర కోరికలు తీర్చుకోవడానికి ఈ టెక్నిక్ మీరు తెలిస్తే చాలా బాగా కోరికలు తీర్చేసుకోవచ్చు. కానీ ఎంత అర్థమైందో మరి నాకు తెలియదు. మీకు అర్థమైపోయిందంటే నేను అవుట్. అంతేగా, ఎప్పుడైనా 2-way గేమ్. ఎనర్జీ ఇస్ ఆల్వేస్ డేంజరస్ అండ్ యు ఆర్ ప్లేయింగ్ విత్ ఎనర్జీ. ఎనర్జీ ఇస్ ఆల్వేస్ డేంజరస్. యు కెన్ శాస్త్రాలన్నీ అదే, వేదాలన్నీ అదే. స్థూలలో స్థూల రైట్. లిక్విడ్ ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రంలోకి నదులు నిర్మించినాయి. ఈ రివర్ ఎక్కడో ఆరిజినేట్ అవుతుంది, గోదావరి నాసిక్లో, గంగోత్రిలో. ఇవి రెండు డిఫరెంట్ ప్లేసెస్ స్థూలంలో. కామమే తలంలోకి వెళ్ళామనుకో, సముద్రంలో ఉన్న నీటికి గంగోత్రికి లింక్ ఉందా లేదా? నాసిక్కి నాసిక్కి సముద్రానికి లింక్ ఉందా లేదా? అంటే లిక్విడ్ స్టేట్కి వెళ్ళిపోగానే నువ్వు అఖండ మండలాకారం అయిపోయావు. స్థూల దిగతులు డిఫరెంట్ గా ఉన్న ప్లేసెస్ లిక్విడ్ స్టేట్ కి వచ్చేసరికి కలిసిపోతాయి. ఇప్పుడు నీ డౌట్ ఏంటో అది. సెవెన్ త్రీ అయిపోయింది ముందు.
ಹಾ 7-5 ಅವಧಿ ಜಾಸ್ತಿ ಅಷ್ಟೇ.
ప్రపంచంలో ఉన్నటువంటి వాయు ఉంది కదా, చెట్లు పీచుకుంటున్నాయి, నేను పీచుకుంటున్నాం, అందరం పీచుకుంటున్నాం, చెట్లు మన వదిలిన కార్బన్ డైఆక్సైడ్ పీచుకుంటున్నాం, అది వదిలిన ఆక్సిజన్ మనం పీచుకుంటున్నాం. చెట్లకి మనకి చాలా అవినాభావ సంబంధం ఉంది. చెట్ల దగ్గరికి వెళ్లి సాధన చేసుకోవటంలో అంతరార్థి సైకిల్. ఇప్పుడు కరెంట్ ఫ్లో అవ్వాలంటే సైకిల్ రావాలి కదా. అంతేట, మీకు ఏ చెట్టు దగ్గరే ఏ సైకిల్ ఉపయోగించుకోవాలో తెలిస్తే ప్రతి చెట్టు కూడా మీకు కోరిక తీర్చేటటువంటి చెట్టుగా మారుతుంది. చింత చెట్టు సత్యసాయికి కల్పవృక్షంగా మారినట్టు సైకిల్ మీరు పూర్తి చేయగలగాలి. ఎలాగా అన్నది కష్టమేమీ కాదు, నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను, కానీ మీరు వినటానికి రెడీగా లేరు. వినటానికి రెడీగా లేదు అంటే భాస్కర్ నేను న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలని ఉంది, నేను నేర్చుకుంటాను అంటే నేను న్యూక్లియర్ బాంబ్ ఫార్ములాను ఇచ్చేయగలను. E=mc² అని మీకు తెలుసు, కానీ మీరు న్యూక్లియర్ బాంబ్ తయారు చేయలేదు, నేను ఇచ్చేద్దా, వాట్ ఈజ్ మిస్సింగ్? ఫార్ములా ఒకే తెలిసింది, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దానికి తగిన వనరులు మీరు సమకూర్చుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్? అంతేత వనరులు సమకూర్చుకోవటానికి భౌతిక జగత్తులో ఏదైనా వనరులు సమకూర్చుకోవాలంటే మీకు చాలా కష్టపడాలి. చిత్రం వాయుతత్వం గురించి చెప్తున్నాను నేను. 7-5 నేను గాలి వదిలేను. నేను ఈ వదిలిన గాలి ఎక్కడికి వెళ్తుంది? అట్మాస్ఫియర్ వెళుతుంది. ఇది ఏ చెట్టు పీల్చుకుంటాను? నేను వదిలిన గాలి అవి వదిలే. ఆ ఆక్సిజన్ ఎవడు పీల్చుకుంటున్నాడు? ఆ చెట్టు వదిలింది ఆక్సిజన్, ఎవడు పీల్చుకుంటున్నాడు? ఇలాగా భూమిలో తన వేళ్లు ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా మన వదిలిన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటున్నాయి, ఆక్సిజన్ ఇస్తున్నాయి. ఈ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్, నేను వదిలిన ఆక్సిజన్ ఐటమ్ ఇది, నేను వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ఇది అని చెప్పగలరా? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై. ఇక్కడ వాయు స్థితి గురించి మాట్లాడుతున్నా, వాయు గురించి మాట్లాడటంలా. లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి నీరు వేపర్ స్టేట్, వాయు స్థితికి వెళ్ళాక దాని శక్తి ఎంత పెరిగిపోతుంది? ఎంత ట్రైన్ స్టీమ్ ఇంజిన్ ఎంత లాగుతుంది? అర్థమైంది కదా. నీరుని బాష్పీకృతం చేయగలిగినప్పుడు నీటిని బాష్పీకృతం ఎలా చేస్తాం? నిప్పు పెట్టాలి కదా. ఇంతటి కలిసి స్థాపన చేసి అగ్ని స్థాపన చేస్తే మీరు ఏం చేస్తున్నట్టు? మరి తెలిస్తే మీరు ఏం చేయగలరు? తెలిస్తే ఏం చేయగలరు? వెరీ సైంటిఫిక్ స్పిరిచువలిజం అంతా కూడా. అయితే సరేనండి, స్టీమ్ ఇంజిన్ గా మేము మార్చేస్తాం. స్టీమ్ ఇంజిన్ ను పెట్టినా పట్టి ఉండాలి, దాన్ని ట్రైన్ లాగలిగే. ఇప్పుడు ఇసుక దాని మీద పెట్టి నేను స్టీమ్ ఇంజిన్ నడుపుతామంటే ఏమవుతుంది? కారే ఇంకుపోతుంది. పాయింట్ అర్థమైంది కదా. అంతేత స్టీమ్ ఇంజిన్ కి తగిన ఏర్పాటు మీరు చేసుకోవాలి. ఆ ఏర్పాటు చేసుకునేటటువంటి విధానము దేని మీద ఆధారపడి ఉంటుంది? అర్థమైందా? నీరు తగ్గింది అదే చేస్తుంది కదా. ఇప్పుడు 7-4 ఏంటో అర్థం చేసుకోండి. 7-4 ఏమైంటుంది చెప్పండి. ఏమో మీరు ఏం చెప్తే అది నేను అది వేస్తాంట. ప్రాణశక్తి అంటున్నాడు E3-4. ఇంకా స్పేస్, ఇంకా స్టీమ్ ఎక్కడుంటుంది? ఆకాశాన్ని ఉంటుంది. అంటే E3-4 ఏమైంటుంది? ఆకాశాన్ని. ఈ ఆకాశాన్ని బట్టని మనం ఎలా ఉపయోగించుకుంటామో అలా ఉపయోగించుకునేటటువంటి వాడు దత్తుడు, దిగంబరుడు. మనకి స్పేస్ ఉపయోగించుకోవటం రాదు, అది పదార్థమే కాదనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుని స్థూల జగత్తులో ఉన్నాం అంటే అది పదార్థం యొక్క సబ్ డివిజన్ అయి ఉండాలి కదా. లాజిక్ అర్థం చేసుకుంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. స్థూల జగత్తు ఇదంతా కింద చూడండి,
సెవెంత్ ప్లేన్ మాట్లాడుతున్నాం. అది స్థూలమే, స్థూలములో మనకి అవాంగ్మానస గోచర స్థితి ఆకాశం. కానీ ఆకాశం స్థూలమే అన్నది గుర్తుంచుకోండి. ఐన్స్టీన్ అక్కడికి వచ్చాడు, స్పేస్ ఎక్స్పాండ్స్ అన్నాడు. ఐన్స్టీన్ థియరీ మీరు చదివితే కష్ట అర్థమవుతుంది మీకు. అంటే స్పేస్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే స్పేస్ ఖాళీ జాగ కాదు అని అర్థమైపోయింది కదా మీకు. ఎక్స్పాండ్ అయ్యేది ఖాళీ జాగ ఎలా అవుతుంది? ఖాళీ జాగ ఎక్స్పాండ్ అవుతుంది. కానీ ఆ సైంటిఫిక్ యాటిట్యూడ్ తోటి మనం వెళ్ళవచ్చు. ఎందుకంటే ఉపయోగించుకోవటానికి థియరీ తెలియక్కర్లే, ఈ స్విచ్ నొక్కితే అది వస్తుంది అని తెలిస్తే చాలు. ఇప్పుడు వీళ్ళ కంప్యూటర్ అది బాగు చేయాలంటే మీకు కంప్యూటర్ మీద కమాండ్ ఉండాలి, కానీ యూజ్ చేసుకోవటానికి ఏం కావాలి? దాని మీద ఉన్నటువంటి మెట్లు తెలిస్తే చాలు. ఏడు మెట్లు తెలియాలి మీకు. ఎంత ఏడు మెట్లు? ఆది, అనుపాతక. కానీ ఏడు మెట్లు తెలిసినటువంటి వాళ్ళు భారతదేశంలో యోగి పుంగవులు కొంతమంది మాత్రమే ఉన్నారు. భౌతిక జగత్తులో సో కాల్డ్ మెటీరియలిస్ట్ ఈ జనవాది జనచైతన్య వీళ్ళందరూ ఎక్కడున్నారు? సెవెన్ లిక్విడ్ గ్యాసెస్ గురించి కూడా తెలుసు, ఆకాశం గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళు సెవెన్ త్రీలో ఉన్నారు. మన ఋషులందరూ ఎక్కడున్నారు? సెవెన్ 1, 2, 3, 4 లో ఉన్నారు. ఎవరి మాట వినాలి? అది అర్థం చేసుకోండి. అంచేత వాడెవడో వచ్చి మాకు చూపించు అంటే ఆకాశాన్ని చూపించయ్యా అంటాం. ఏం చూపిస్తావు? ఏంటి ఆకాశం? కానీ మనకి లాజికల్ గా అర్థమవుతుందా ఆకాశం కూడా ఒక పదార్థమే అని? పదార్థమే అయి ఉంటే ఆకాశము, పదార్థం యొక్క నియమాలన్నీ ఆకాశానికి వర్తించాలి. అంటే ఫిజికల్ సైన్స్ రూల్స్ అన్ని కూడా ఆకాశానికి కూడా వర్తిస్తాయి. ఈ ఒక్క సెంటెన్స్ మిమ్మల్ని మహాయోగులు చేయగలిగేది కంటే ఫార్ములా అందులో ఉంది. ఏం చెప్పాను నేను? స్థూల జగత్తులో ఏ ఏ నియమాలు ఉన్నాయో ఆ నియమాలన్నీ కూడా ఆకాశానికి వర్తిస్తాయి. ఎంతైతే స్థూల జగత్తులో మనం ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడు, అంటే ఆకాశానికి కూడా ఆ నియమాలు వర్తింపజేయచ్చు కదా. స్థూల జగత్తులో గ్రావిటేషన్ ఉంది, అంటే ఆకాశానికి కూడా గ్రావిటేషన్ వర్తింపచేయవచ్చు కదా. సౌండ్ ఎనర్జీ ఉంది, అంటే ఆకాశానికి కూడా సౌండ్ ఎనర్జీకి ఉండే నియమాలన్నీ వర్తిస్తాయి. ఇది మనము నేర్చుకోబోయేటటువంటి సైన్స్, అప్లికేషన్ ఆఫ్ మెటీరియల్ ఎనర్జీ టు ఆకాశ. ఆకాశ అంటే ఏంటి? E4. అర్థమైంది కదా? ఆ E4 ని పూర్తిగా కంట్రోల్ చేసుకునేటటువంటి కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళందరూ కూడా దత్తావతారాలే. ఎందుకంటే ఈ మూడు దాటారు, మూడు ముఖాలు. ఏంటా మూడు ముఖాలు? 7, 7, 7, 6, 7, 5 దాటినటువంటి వాడు దత్తుడు. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. విష్ణుడు దత్తుడు కంటే తక్కువేగా? 7-4 గురించే మనకి అందజేశాడు దత్తుడు. ఆ తర్వాత కూడా దత్త దక్షిణామూర్తి అందజేయగలడు, కానీ దత్తుడు అందజేయదు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం దాని తర్వాత ఓన్లీ 5-5. ఆల్ దీస్ సైంటిస్ట్ ఇంజనీర్స్ అంతా 5-7.
ఇప్పుడు 7-3 వరకే ఉన్నారు మన ఇంజనీర్స్ ఫిజికల్ గా అన్నారు.
మీరు 5-7, 7-5 మీరు అది అది చెప్పాలి. 5-7 అంటే మెంటల్ ప్లేన్ లో స్థూల, 7-3 అంటే ఫిజికల్ ప్లేన్ లో.
అది సైంటిస్ట్
అందరు 7 లోనే ఉన్నారమ్మా. 7 కంటే 7-1-2-3 లోనే ఉన్నారు అందరూ. స్పేస్ గురించి ఎవరికి తెలియదు కదా? తెలుసు ఎవరికి? లోవర్ మైండ్ ఎంతవరకు ఉందో చూడు. మెంటల్ ప్లేన్ లోవర్ మైండ్ ఏ లెవెల్స్ వరకు ఉంది? ఫోర్త్ వర్క్
మైండ్ అనేసరికి లెవెల్ పెరిగింది.
మీకు ఆ బొమ్మ చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ గా ఒక జంతువుకి కూడా ఈ విడతలాదు, జంతువుకి కాదు యాచనికి కూడా ఈ ఏడు తలాలు ఉన్నాయి. ఇంతవరకు అర్థమైంది కదా, మనం ఇవల్యూషనరీ సైకిల్లో ఇక్కడికి వచ్చాం. ఏదమ్మా ఫోరు ఇదా ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం కానీ అందరూ ఇక్కడ లేరు. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మెజారిటీ కామమయ తలంలోనే ఉన్నారు, కోరికల తలంలోనే తిరుగుతున్నాం. అంటే ఇక్కడెక్కడో ఉన్నాం. అసలు స్థూల జగత్తులో లేవు మనం, స్థూల శరీరాలు ఉన్నాయి. కానీ నువ్వు ఈ క్షణంలో స్థూల శరీరంలో ఉన్నావు, కానీ నీకు ఏ బాడీ వర్క్ అవుతుంది ఇప్పుడు? మనోమయ తలం కదా. ఆ మనోమయ తలంలో కూడా నేను మాట్లాడితే తప్ప మీకు అర్థం కాదు. అంతేత ఖచ్చితంగా ఈ 5-4 కంటే కింద నుండి ఉంటారు, లేకపోతే మాక్సిమం మీరు 5-4 వరకు వెళ్ళి ఉంటారు. ఇంచేత మనస్సును ఉపయోగించుకునేటటువంటి సైంటిస్టుల వాళ్ళందరూ స్థూల జగత్తు గురించి ఇంజనీరింగ్ గురించి చదివే వాళ్ళు 5-7 లో ఉండి ఉంటారు. మళ్ళీ అందులో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి, అది వేరే విషయం. లిక్విడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ మీద ఎవరు చేస్తున్నారు? హూ ఈజ్ వర్కింగ్ ఆన్ లిక్విడ్ స్టేట్? ఇంజనీర్స్ సాలిడ్ స్టేట్. మీకు నా భాష అర్థమవుతుందా, కాస్త ఇంగ్లీష్ పడుతున్నా. స్థూలం ఇనువు ఎలా ఉపయోగించాలి, మట్టి ఎలా ఉపయోగించుకోవాలి, బంగారం నగ ఎలా తయారు చేయించుకోవాలి అనేది చెయ్యాలి. ఏంటి వాళ్ళు ఏమంటారు, టింకరింగ్, గోల్డ్ స్మిత్. వాళ్ళందరూ బంగారం నగ అదే చేసేవాళ్ళు, స్థూల పదార్థాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆ నగ తయారు చేయాలంటే వాడి బ్రెయిన్ పని చేయాలి. అంతేత వాళ్ళు ఎక్కడున్నట్టు? ఇస్ ఇట్ వెరీ క్లియర్? అందరికీ అర్థమైందా? అంటే మనోమయ తలంలో స్థూల సబ్లో ఉన్నారు, ఫిజికల్ బాడీలో లేరు వాళ్ళు. వాడు టింకరింగ్ చేస్తున్నప్పుడు ఫిజికల్ బాడీ ఉపయోగించుకుంటున్నాడు, అది వేరే విషయం. బట్ హీ ఈజ్ నాట్ దేర్, హీజ్ భోజనం చేస్తున్నాడు ఒకడు, ఆహాహా అని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఎంజాయ్మెంట్ అనేది మనస్సు ద్వారా జరగదు, కోరికల ద్వారా జరుగుతుంది. అంతేత ఆహార నిద్ర భయమైదునంచ అన్నది కామమయ తలానికి సంబంధించి, జంతు తలానికి సంబంధించింది. లోవర్ దెన్ మైండ్. ఇది వదిలేసేయండి మైండ్ గురించి. ఈ కామమయ తలం గురించి మనం మాట్లాడుకోవడం కూడా అది అనవసరంగా, దాన్ని మనం పీకిన వాళ్ళం అవుతాం. కలకొద్దు, దుర్వాసన ఇస్తుంది, మూసేద్దాం. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అర్థమైంది, కరెక్ట్ అని పెడుతున్నాయి. ఇది లిక్విడ్, ఇదేమో లిక్విడ్, మనసులో లిక్విడ్ ఇస్ ది సెకండ్ వన్. మనస్సు ఉపయోగిస్తూ లిక్విడ్ ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు ఎవరు? రైతు, ఇంకా డాక్టర్లు దేన్ని ఉపయోగించుకుంటారు? బ్లడ్ లేదే, అసలు నీలో బ్లడ్ లేదనుకో. అంతే ఆల్ డాక్టర్స్ ఎక్కడున్నట్టు? అంతే ఇంజనీర్స్ గొప్పవాళ్ళ, డాక్టర్స్ గొప్పవాళ్ళ అని అడుగుతాం మనం. నీ ప్లేన్ నీది, ఆ ప్లేన్ వచ్చేది. ఇక్కడ గీతలు ఇలా గీసాం కనుక ఖచ్చితంగా డాక్టరే గొప్పవాడు అన్న డివిజన్ అలా చేసుకుంటున్నాం మనం. అంటే డాక్టర్స్ ఎక్కడున్నట్టు? 5-2, సారీ సారీ సారీ, కింద నుంచి 2-5-6. క్లియర్? కానీ ఇదంతా మనస్సు యొక్క మ్యాజిక్లే. లిక్విడ్స్ ని, బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ ని ఎలా ఉపయోగించుకోవాలో అదే కదా మెడిసిన్. వీక్ అయిపోయింటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేకుండా అసలు మీకు బతికించలేడు ఏ డాక్టర్ కూడా. క్లియర్? ఇక్కడ పెట్రోల్ బంక్ లో నీ కారుకి ఫ్యూయల్ పోస్తున్నవాడు కూడా ఆ ప్లేన్ లో ఉన్నవాడే అని అర్థం చేసుకోవాలి మీరు. బట్ వెరీ లో. అంటే దీన్ని సబ్ డివైజ్ చేయగలిగితే నువ్వు, అంటే 5-6-7 అనుకోవాడు, తీసి పెట్టాలి కదా. 3rd స్టెప్ డివిజన్ కూడా అవుతే తెలియాలిగా వాడికి, ఇది పట్టుకుని నొక్కాలని. హి హాస్ టు బి ఎడ్యుకేటెడ్. ఫిజికల్ బాడీ కంట్రోల్డ్ బై మైండ్. నువ్వు నిద్రపోతూ ఉంటే ఏముంది? ఫిజికల్ బాడీ మైండ్ లేకుండా ఉపయోగం లేదు. కోరికలకి ఇప్పుడు స్పందిస్తోంది, మైండ్కి స్పందించటంలే. శతావర్ తాతగారికి జై. ఓకే. ఇంకా
డౌట్ ఏంటంటే, ఇప్పుడు డాక్టర్స్ ఏమో ఇక్కడ ఉన్నారు, దత్తుడు ఇక్కడ ఉన్నారు, అది అసలు
దత్తుడు ఈ మూడు ప్లేన్స్ లో, ఈ మూడు భూర్ భువః స్వః దాటేశాడు, మూడు దాటాడు కనుక ఈ మూడింటిని కంట్రోల్ చేయగలుగుతున్నాడు. ఈ సరికి ఫోర్ ని దాటాడు అంతేగా. అంతేగా, అంటే ఇది ఉందంటే ఇది లేకపోతే నువ్వు అసలు ఏం చేయలేవు. ఇది ఉందా, ఇది కనిపించదు గ్యారంటీ ఉంది. 6-1 ఏంటి, ఇది ఉంది. యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఇట్. కింద ప్రతి దాంట్లో మూడు మూడు కాన్షియస్ లో ఉన్నాం. ఇతరికి ఫోర్ మీకు యాక్చువల్ గా దత్తుడు ఈ బుద్ధిని దాటి ఉన్నాడు. ఇంతే, యాక్చువల్ గా ఇతరికి ఫోర్ ఏంటవుతుంది, E1, E2, E3, E4 ఇది అవుతుంది. దీని యొక్క రిఫ్లెక్షన్ ఇక్కడ ఉంది, కాన్షియస్ లో ఉన్నాయి. అందుకని దాన్ని చతుర్విధ పురుషార్థాలు అంటావు. నువ్వు 4 రకాలుగానే ఎఫర్ట్ చేయగలవు, 5వ రకమైన ఎఫర్ట్ నువ్వు చేయలేవు. ఇంకంటే 4 ఉన్నాయి నీకు, 5 లేదు. మనం ఒప్పుకోం ఇక్కడ పంచాయతన పూజ మొదలెట్టాం అందుకు, అంటే E4 కూడా దాటేస్తాం మనం. అంటే మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు, అంచేత మాట్లాడకుండా నేను చెప్పింది ఇంకా చేయండి. ఇంత ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను మీకు, ప్రతి ఒక్కళ్ళకి మీరు నేర్చుకోవాలి. ఇంకా ఈ క్లాసులన్నీ కూడా సింబాలిక్ గా నేను 11 నుంచి 20 లోపల పూజ చేసేస్తాను. గ్రైండర్లో పెట్టి చెప్పేస్తానమాట. మీరు ముక్కముక్కలు అయిపోతారు పర్వాలేదు, బుర్రకి మీకు ఎంత ఎక్కింది అన్నది ఇంపార్టెంట్ కాదు, నేను ఎంత కక్కగలిగాను అన్నది ఇంపార్టెంట్. ఆ 10 రోజుల్లో అది ఇంకా ప్రపంచానికి అందుకుంటుంది. ఇంకోర్స్ ఆఫ్ టైం, ఇంకోర్స్ ఆఫ్ టైం. దానికి మీరు సెంటర్స్ గా మారండి. ఎవరికి మీకు అర్థమైనా లేకపోయినా వచ్చి కూర్చోండి, అర్థం అవుతుందని నా నమ్మకం. ఏంటంటే నాకు అర్థమైందంటే మీకు గ్యారంటీగా అర్థమైపోతుంది. అది ఇప్పుడు ఇది అర్థం అవుతుంది కదా. 5-3 ఎవరు చెప్పినా లాజిక్ చెప్పాలా? ఇంకా ఎయిర్ ని ఉపయోగించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇంకా వంట వండుతున్న వాళ్ళు, ఏదో ఫ్రూట్ లాంటి ఏంటంటే దాన్ని పెట్టి ఊదిన వాళ్ళు కూడా 5-3 వాళ్ళే అవ్వచ్చు. అవ్వచ్చు, అసలు మొత్తం మనం అర్థం అవ్వటానికి డివిజన్స్ ఇచ్చాం. కానీ వేరు వేరుగా ఏం లేవు, అన్ని కలిసిపోయి ఉంటాయి శరీరంలో. హార్ట్ చేసే పని హార్ట్ చేస్తోంది ఇప్పుడు, కానీ అవగాహన చేసుకోవాలంటే హార్ట్ వేరు కిడ్నీ వేరు అంటాం. కానీ అన్ని కలిసే చేస్తాయి. అఖండ మండలాకారం అనేది మర్చిపోకండి, ముక్క ముక్కలుగా ఏం లేవు, అన్ని కలిసే చేస్తాయి. 5-4 యాక్టివిటీ, 5-4 స్పేస్ ఉపయోగించుకునేవాడు కావాలి. సైంటిస్ట్ లో స్పేస్, మనం అందరం స్పేస్ లో తిరుగుతున్నాం, ఉపయోగించుకునేవాడు కావాలి. అదే రుచో అచ్చరే పరమే వ్యోమన్ ఎస్మిన్ దేవ అధిరుచే నిషేధు ఎస్ తన్న వేద కిమ్ రిచా కలిష్. మొత్తము వేదాలు స్పేస్ ను ఉపయోగించుకునేటటువంటి శాస్త్రం. ఇంకైతే ఇప్పుడున్న సైంటిస్ట్ల బాబులు అనమాట వాళ్ళు. మనం ఆ విద్యని బ్లాక్ రాబోతున్నాం, అందుకని కాస్త చెప్దాం అనుకున్నది. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం అర్థం ఏంటి అంటే, ఋగ్వేదంలో ఉన్నది, ప్రపంచంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఆకాశంలో ఉన్నది. ఏ ఆకాశంలో అంటే ఎస్ అన్న వేద, ఇది నీకు తెలియదు అనుకో, కిమ్ రిచా కరీషన్, నన్ను ఏం చేయమంటావు అంటుంది వేదం. నేను చెప్పేశాను అంతా ఇక్కడ ఉంది అని పట్టుకోండి. ఓకే అమ్మయ్య, మీరు పట్టుకోండి, అన్ని చేయమంటారు. అది 5-4.